చేతనత్వంలో ఆ చేతనత్వంలో ఉంటూనే వినండి. జీవితాన్ని రెండు విధాలుగా జీవించవచ్చు. ఒకదాన్ని ఉపరితలం మీద, షాలో, లోతు లేనటువంటి జీవితము, దానిని మన నిత్య జీవితము, మన సాధారణ వ్యావహారిక జీవితము. రెండోది చాలా లోతైనటువంటి జీవితము, ఆధ్యాత్మిక జీవితము. ఈ రెండు వేరువేరు కావు. ఉపరితలం మీద జీవించేటటువంటి టెక్నిక్ అవసరమే. మన అంతరాళాలలోని లోతులలోకి ప్రవేశించి ఆ నియమాలకు అనుగుణ్యంగా జీవించటము అవసరమే. మొత్తము సాంఖ్యయోగము చెప్తూ భగవద్గీతలో, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చినా, అర్జునుడి యొక్క పరిస్థితి మీరు చూస్తే అర్థమవుతున్నది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి, మీరు ఎటు నిర్ణయించుకోలేరు. ఏమి చేసినా ఎవరికో ఒకళ్ళకి అపకారం జరుగుతుంది. చేయాలి, నిర్ణయించుకోలేకపోయి చివరికి పారిపోవటం ఉత్తమం అన్నాడు. నేను ఈ పని చెయ్యను, తప్పించుకుని పారిపోతాను. అప్పుడు ఈ ఫార్ములా, ఇప్పుడు చెప్పినటువంటి ఫార్ములా ఇచ్చాడు. త్రైగుణ్య విషయావేదో నిస్త్రైగుణ్యో భవార్జున, 46 శ్లోకం అనుకుంటాం సాంఖ్యయోగంలో. మీరు చేస్తున్నటువంటి ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ కావచ్చు, ఏ పేరైనా పేరు పెట్టుకోండి, మీరు ధ్యానానికి చేసేది మాత్రం సూత్రం అదే. ఈ దేశకాల పరిస్థితుల్లో మీరు ఏర్పరచుకున్నటువంటి భౌతిక శరీరము, కామమయ శరీరము, మనోమయ శరీరము, ప్రస్తుతం వీటి గురించే మాట్లాడుకునేటటువంటి స్థాయిలో ఉన్నాం మనం. వీటి గురించి కూడా నిజంగా పరిపూర్ణమైనటువంటి స్థాయి ఏం లేదు మంది. భౌతిక శరీరం కూడా చాలాసార్లు మనం చెప్పినట్టు విందు. సరే, కోరికలు అసలు ఎప్పుడూ అదుపులో ఉండవు. మనస్సు అసలు భగవంతుడు తెలియాలి, మన మనస్సును ఉపయోగించుకుంటున్నావా ఉపయోగించుకోవటం లేదా. చాలాసార్లు కోరికల్నే మనం మనస్సు అనుకుంటున్నాం. మనస్సు వేరు, కోరికలు వేరు. ఉదాహరణకి, ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి కుర్రాడు ఉన్నాడు. మీరేమనుకుంటున్నారంటే వాడి మనస్సు చాలా అభివృద్ధి చెందింది అని. వాడిని అడగండి, మీరు ఎందుకు చదువుతున్నారా అంటే డబ్బు కోసం అంటాడు. అది కోరిక, ఆలోచన, కోరికలు. డాక్టర్ కానివచ్చు, ఏ పనైనా మీరు చేస్తూ ఉండండి, కోరికలు. మనోమయ క్వశ్చన్లోకి కూడా ఇంకా మన ప్రవేశము జరగలేదు. ఉపరితలంలో ఉన్నటువంటి వాళ్ళు మనోమయ క్వశ్చన్లో ప్రవేశించి మనస్సు ద్వారా ప్రకృతి యొక్క నియమాలను అర్థం చేసుకున్న వాళ్లని మనము వైజ్ఞానికులు అంటాం. ఎంతమంది వైజ్ఞానికులు ఉన్నారు ప్రపంచ చరిత్రలో? మీరు వందల సంఖ్యలో కూడా లేరు. వైజ్ఞానికులు అంటే మనస్సును ఉపయోగించి పంచేంద్రియాల ద్వారా వచ్చినటువంటి జ్ఞానాన్ని విశిష్టమైనటువంటి పద్ధతిలో కూర్పు చేసుకుని తద్వారా ఒక నూతన ప్రాకృతిక నియమాలకి అనుగుణ్యంగా ఉండేటటువంటి సృష్టించడానికి తగినటువంటి కార్యక్రమము చేసగలిగేటటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. నేను సైన్స్ స్టడీ స్టూడెంట్స్ గురించి మాట్లాడటం లేదు. నేను సైన్స్ స్టడీ వాళ్ళకి అసలు సైన్స్ రాదు, కానీ సైంటిస్టులని ఎవరి గురించి అయితే మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఒక న్యూటన్, ఓ మేడం క్యూరీ, ఓ జగదీష్ చంద్రబోస్, సివి రామన్, వీళ్ళు చేసింది ఏంటి అంటే ప్రకృతిలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలను గమనించారు. గమనించి ఊరుకోలేదు, దానిని అధ్యయనం చేయడానికి కావలసినటువంటి పరికరాలను సృష్టించుకున్నారు. ఓ మైక్రోస్కోపు, ఓ టెలిస్కోపు, ఓ స్కేలు, ఆఖరికి మామూలు స్కేలే కావచ్చు. ఇప్పుడైతే మీరు వాడేస్తున్నారు, కానీ మొట్టమొదటి స్కేల్ కనిపెట్టిన వాడి బాధ మీకు తెలిసి ఉండాలి. అంటే ఏంటన్నమాట, పదార్థ విజ్ఞానములో పదార్థాన్ని గమనించుకుంటూ మనకి తెలుసున్నటువంటి కంటి ద్వారా, 5 ఇంద్రియాల ద్వారా లభించేటటువంటి విజ్ఞానము ద్వారా ఒక నూతన పరికరాలను కానీ నూతన వ్యవస్థను కానీ నిర్మించేటటువంటి శక్తిని వైజ్ఞానికత అంటున్నాం మనం. అలాంటి ఎంతమంది వచ్చారంటారు ప్రపంచంలో భౌతిక శాస్త్రంలోని? వందల్లో కూడా లేరు వాళ్ళ సంఖ్య, చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ వాళ్ళు చేసినటువంటి అప్రయోగాలు, వాళ్ళు అర్థం చేసుకున్నటువంటి ప్రాకృతిక నియమాలు, అది అర్థం చేసుకోండి, అది సైంటిస్ట్ కనిపెట్టినవి కాదు, అవి కూడా ప్రకృతి యొక్క నియమాలే. కానీ ఆ ప్రకృతి యొక్క నియమాలు ఏం చేయగలిగాయి? మన జీవితాన్ని ఇలా మార్చేయి. ఆటవిక జీవితాన్ని జీవిస్తున్నటువంటి దశ నుంచి మనం ఇంతవరకు డెవలప్ అవ్వగలిగాం. ఇది కాకుండా అసలు చేతనత్వ సాగరం యొక్క నియమాలే మనం పట్టేసుకుని ఏ విశాలమైనటువంటి ప్రాకృతిక నియమ సంపద ద్వారా ఈ ఆత్మరాజ్యము, అంటే మీ శరీరము యొక్క రాజ్యము, మీ శరీరం యొక్క రాజ్యము ఏ విధంగా నడపబడుతోందో అదే వ్యవస్థ సంపూర్ణ సృష్టిలో ఉంది. అందుకు మన శరీరం యొక్క వ్యవస్థ చదువుకోవటం అవసరం. అణోరణీయాన్ మహతో మహీయాన్. మిల్లిమిల్లిగా ఆర్గానిజమ్స్, మన శరీరంలో ఉన్నటువంటి సెల్ అనేటటువంటి అతి చిన్న కణము, కంటికి కూడా కనిపించినటువంటి అతి చిన్న కణము సెల్స్ అంటాం మనం వాటిని. మన శరీరంలో ఇప్పుడు ఏ వ్యవస్థ ఉందో మన భౌతిక శరీరంలో, ఆ వ్యవస్థ అంతా సెల్లో ఉంది అని బయోకెమిస్ట్ ప్రూవ్ చేశారు. జెనెటిక్ కోడ్, మనిషి పెద్దయ్యాక వాడి కంటి రంగు ఎలా ఉంటుంది, వాడి ఐక్యూ, వాడి తెలివితేటలు ఎంత ఉంటాయి, వాడు లావుగా ఉంటాడా సన్నగా ఉంటాడా, కుడి చేతి బొటకని వేలు కంటే ఎడవ చేతి బొటకని వేలు ఎంత రెట్లు ఎక్కువ మందంగా ఉంటుందో తక్కువ మందంగా ఉంటుందో, ఇదంతా కూడా ఆ డిఎన్ఏ దాంట్లో వ్యవస్థీకరింపబడి ఉంది. ఆ వ్యవస్థ లేకపోతే మీ శరీరము నిర్మించబడదు. ఏ శక్తి వల్ల అవుతే వ్యవస్థ ఉన్నదో దానికి మీరు ఏమైనా పేరు పెట్టుకోండి, జెనెటిక్ కోడ్ అనండి, ఏమైనా అండి, అదేంటి, మనకి పదార్థ విజ్ఞానం ద్వారా అందినటువంటి సత్యములు. అది కాకుండా ఇంకా ఖచ్చితంగా చాలా ఉండుంటుంది, అనంతంగా ఉండుంటుంది. దానిని మన వేదాలు తెలుపుతాయి. అంచేత ఆ వేద విజ్ఞానం ఎవరికైతే తెలుస్తుందో, ఇప్పుడు జెనెటిక్ కోడ్ మార్చేసి క్లోనింగ్ అని చెప్తూ ఉంటాం, ఆపేశారు అమెరికాలో దాని గురించి ఎక్స్పెరిమెంట్స్. ఎందుకంటే ఒక మనిషిని చూపిస్తే అచ్చలాంటి మనిషినే కొన్ని లక్షల మందిని తయారు చేయొచ్చు జెనెటిక్ కోడ్లో. అర్థమైంది కదా? దానివల్ల ప్రమాదం ఏంటి, ఓ ప్రెసిడెంట్ ఉన్నాడు, వాడి లాంటి వాడిని 1000 మందిని తయారు చేసి పంపించాం అనుకోండి, ఆ ప్రెసిడెంట్ మాయం చేసాం మనం, ఏమవుతుంది ప్రపంచం? పాసిబుల్. అది ఇప్పుడు ఆపారు, అది జరుగుతుంది, అది జరగవచ్చు. ఋషులు అది ఎప్పుడో చేశారు. అది ఒకేసారి అనేక చోట్ల ఉండటం అంటే అంతేగా. ఇప్పుడు వీళ్ళేదో మేము చాలా కనిపెట్టామంటున్నారు, కానీ అంటే ఏంటి, ప్రాకృతిక నియమాలు కనుక మీరు తెలుసుకుంటే, ఈనాడు పదార్థ విజ్ఞానం ద్వారా మీరు చేస్తున్నటువంటి అనేక సాధనలు, అనేక యంత్రాలు, యంత్ర పరిజ్ఞానము లేకుండా యంత్రాల కోసం ఒక నయా పైసా ఖర్చు పెట్టక్కర్ లేకుండా మీ దగ్గరున్నటువంటి మానవీయ యంత్రము ద్వారా ఈనాడు సైన్స్ చేస్తున్నటువంటి మ్యాజిక్లే కాకుండా ఇంకా చాలా చాలా మ్యాజిక్లు మీరు చేయగలరు. అదే ఈనాడు మీకు ఇచ్చినటువంటి కార్డ్స్ వెనకాతలు ఉన్నటువంటి యంత్రం, దాన్ని మహాకాల చక్రవర్తి యంత్రము అంటాం. ఒకసారి చూసుకోండి కార్డ్స్ ఉన్నవాళ్ళు, ఉత్తనే ఇవ్వబడవు ఇక్కడేమి. అంచేత ఆ కార్డ్స్, ఆ మహాకాల చక్రవర్తిత్వము సైక్లిక్ ప్రాసెస్. చక్రవర్తి అంటే చక్రములో వర్తించేది అని. ప్రకృతి యొక్క చక్రవర్తిత్వము ఎప్పుడైతే మీకు తెలిసిందో, పంటలు కోసుకోగలుగుతున్నారు, పంటలు పెంచుకోగలుగుతున్నారు, అలా ఎద్ది పంటలు పెంచుకోగలుగుతున్నారు మీరు, అలా ఎంతకాలం పాటు పంటలు పెంచుకోగలరు మీరు, అనంతం కదా. ఈ అనంతమైనటువంటి సాగు, ధాన్యం కావచ్చు, పళ్ళు ఫలాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎందువల్ల చేయగలిగారు? సీజన్స్ యొక్క చక్రం, ఆ చక్రవర్తిత్వం మీకు అర్థమైంది కనుక. కమాండ్ ఓవర్ నేచర్. ప్రతిదీ కూడా ప్రకృతిలో ఒక చక్రీయ గమనమే కలిగి ఉంటుంది. ప్రకృతిలో ఉన్నటువంటి ఆ చక్రీయ గమనాన్నే మనం యజ్ఞము అన్నాం. యజ్ఞము అనేటటువంటి పదానికి అర్థం అనేక రకాలుగా చెప్పుకుంటారు. మనం ఏంటి, ఈ జ్ఞానము, జ్ఞా అంటే జ్ఞానము, ఏ జ్ఞానము, చక్రవర్తిత్వము యొక్క జ్ఞానము ఎవరికైతే ఉన్నదో. సైక్లిక్ ప్రాసెసెస్ మీద ఎవరికైతే జ్ఞానం ఉన్నదో, ముఖ్యముగా కాలము యొక్క చక్రీయ విధానము, కాలము యొక్క చక్రీయ విధానం మీద ఎవరికైతే పరిపూర్ణమైనటువంటి కమాండ్ ఉన్నదో వాడు చక్రవర్తి అవుతాడు. ఆ కాలము యొక్క చక్రవర్తిత్వానికి 4, 3, 2 అనేటువంటి సంఖ్యలు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి, చాలా చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఆ కాల జ్ఞానమే 432,000 సంవత్సరాలు కలియుగం అని, దానికి రెట్టింపు ద్వాపర యుగం అని, దానికి 3 రెట్లు త్రేతాయుగం అని, దానికి 4 రెట్లు సత్యయుగం అని చెప్పుకుంటూ ఉంటాం మనం. ఈ 4, 3, 2 ఎందుకు వచ్చింది ప్రకృతిలో, దానికి ఆన్సర్ లేదు మన దగ్గర. చక్రీయ విజ్ఞానంలో అలా వచ్చింది, అది ఉపయోగించుకుంటే మీరు చక్రవర్తులు అవుతారు. అంటే ఆ చక్రంలో మీరు వర్తులంటే తెలుసు కదా, తిరగలుగుతారు. మీరు మీరు తిరగగలగటమే కాకుండా ఎవడి ఎవడికైతే ఈ చక్రవర్తిత్వము ఉన్నదో వాడు వాడు స్వరాజ్యము యొక్క అధినేత అవుతాడు. ఇంకా ఏం చెప్పుకుంటున్నాం మనం, ఒక మనిషికి తప్ప ఇతరుల ఏ ప్రాణికి కూడా అడ్మినిస్ట్రేషన్ అవసరం లేదు. జాగ్రత్తగా ఆ మాటలో ఉన్నటువంటి ఆ లోతును అర్థం చేసుకోండి. మీరు అనంత కోటి బ్రహ్మాండాలు చక్రవర్తిత్వం పొందుతున్నాయి, చతుర్దశ భువనాలు, దేవతా లోకం గురించి మనం వింటున్నాం తప్ప దేవతల్లో ఉన్నటువంటి మిలిటరీలు, దేవతల్లో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ, వాటిని మనం ఏం చూసుకోవటంలే. నీరు ఎక్కువ పడితే మాత్రం మనం వరుణదేవుడి కోపం వచ్చిందని మన భాషలో అనుకుంటాం, ఆయనకేమనుకుంటున్నాడో మనకు తెలియదు. ఈ అనంత కోటి బ్రహ్మాండాలు, మానవుడు కాకుండా ఉండేటటువంటి అనేక ప్రాణులు, మనకి ఆరోగ్యం కలిగించేటటువంటి బ్యాక్టీరియాలు ఉన్నాయి, అనారోగ్యం కలిగించేటటువంటి ప్రాణులు ఉన్నాయి, అంటే ఏంటి, కంటికి కనిపించినటువంటి ప్రాణులు, అవి కాకుండా అడవుల్లో వాటిలో రకరకాలైనటువంటి అనేక ప్రాణులున్నాయి. మనం రకరకాల ప్లానింగ్లు చేసుకుంటూ ఉంటాం, జనసంఖ్య పెరిగిపోతోంది, ఆ సంఖ్య పెరిగిపోతోంది, ఇదైపోతోంది, అదైపోతోంది, మనం ప్లానింగ్ చేసుకుపోతే ఎట్టా అని. మిగతా ప్రాణి కోటిల్లో ఎక్కడ ప్రాణి ప్లానింగ్ లేదు. మనకు తెలిసినంత వరకు ఒక రాజు ఉండటం, మనం అంటాం సింహం రాజు అని అడవికి. మిగతా ప్రాణులు సింహం యొక్క రాజ్య వ్యవస్థని పాటించినట్టు మనకు ఎక్కడ కనిపించడం లేదు. ఎలక్షన్స్ లేవు, ఏమీ లేవు. ఆ వ్యవస్థ మీకు అందజేసబడినటువంటి చక్రంలో ఉన్నాయి. శ్రీచక్రము అని పేరు దానికి, కానీ ఆ శ్రీచక్రంలో కొంచెం మార్పులు చేయబడ్డాయి. ఆ మార్పులు నేను చేసినవి కాదు, అది మహాకాల చక్రవర్తి యంత్రంలో ఉన్నటువంటి మార్పులే. శ్రీచక్రంలో ఉన్నవే గుప్తంగా ఉన్నదాన్ని బయటికి తీసామంతే. అన్ని ప్రకృతి నియమాలే అవి. ఈ సాధనా క్యాంపు నుంచి ఇక్కడ జరగబోయేటటువంటి, నిరంతరము జరగబోయేటటువంటి సాధనా క్యాంపుల్లో ఇంకా ఈ విషయాలు చర్చింపబడతాయి చాలా స్పష్టంగా. సప్తర్షి వేద విశ్వవిద్యాలయము అనేటటువంటి పేరుతో వేదము అంటే దేని గురించి చెప్తున్నావు అర్థమైంది కదా, ఈ చక్రవర్తిత్వం గురించి, ఈ సైక్లిక్ ప్రాసెసెస్ గురించి, అనంత కోటి బ్రహ్మాండాలను, బ్రహ్మాండ వ్యవస్థను ఏ సైక్లిక్ ప్రాసెస్ అవుతే, ఏ మండలము అవుతే, ఏ నియమాలు అవుతే, ఏ విధమైనటువంటి ఆటంకము లేకుండా అనంతకాలము పాటు, ఇంకా అనంతకాలం పాటు ఆ వ్యవస్థ అలాగే కొనసాగుతూ ఉంటుంది. అది అర్థం చేసుకోండి. మీరు తిరిగి తిరిగి అది ఎందుకు చెప్పబడుతుంది చెప్తున్నాను అంటే, దానికి మీరు మౌనంగా ఉన్నప్పుడు లొంగిపోవాలి. ఉత్తిరి కూర్చోవడం కాదు, నేను నోరు మూసుకు కూర్చున్నా, నోరు మూసుకు కూర్చుని మీరు నిద్రలో కూడా నోరు మూసుకునే ఉంటారు, ఇంకా ఇంతకంటే బాగా ఉంటారు. నిద్రపోమని కాదు నేను చెప్పేది, ఇక్కడ మౌనంగా ఉండమని చెప్తున్నానే. విశేషమైనటువంటి మంత్రశక్తి తరంగాల ద్వారా, మీకు ఇవ్వబడినటువంటి ఆ మంత్రశక్తి తరంగాల ద్వారా, ఈ అనంత కోటి బ్రహ్మాండాలను పాలించేటటువంటి న్యాయ వ్యవస్థకు మీరు లొంగిపోండి. లొంగిపోకపోయినా మీరు అందులోని భాగాలే. జరిగేదేం లేదు, మీరు లొంగితే లహరి మహాశయ యొక్క గురువులాగా శరీరాన్ని ఉంచుకుంటాను అంటే ఉంచుకోగలుగుతారు, వద్దు అనుకుంటే మానేసుకోగలుగుతారు. స్వరాజ్యము కానీ మీ యొక్క స్వరాజ్యము, మీ యొక్క ఆత్మతత్వము మీద ఆధిపత్యము మీ చేతిలో లేదు. మీరు ఇష్టం వచ్చినట్టు జీవించి నేను అలా జీవిస్తాను కానీ నేను చాలా చాలా సంవత్సరాలు బతకాలి, జరగదు, అది అసంభవది. కానీ ఈ వ్యవస్థ గురించి చెప్తున్నానే, ఆ వ్యవస్థ యొక్క సంపూర్ణ చతుర్దశ భవనాల యొక్క చక్రవర్తిత్వము మీకు ఇచ్చినటువంటి ఆ మండలంలో ఉంది. క్రమక్రమంగా దాన్ని మనం అర్థం చేసుకుంటాం. కానీ దాన్ని అర్థం చేసుకోవటానికి మూడు విశేషమైనటువంటి లక్షణాలు. మీరు కనుక ఆ బొమ్మని చాలా జాగ్రత్తగా చూస్తే, ఆ యంత్రాన్ని కనుక చాలా జాగ్రత్తగా చూస్తే, 27 చుక్కలు కనిపిస్తాయి, స్పష్టంగా లేవు. కావాలనే స్పష్టంగా ఉంచలేదు అక్కడ. ఆ ప్రింట్అవుట్స్ తీస్తున్నప్పుడు మా స్నేహితుడు అన్నాడు, అది స్పష్టంగా లేదు కదా మాస్టర్ అని, ఉండకూడదు బాబు అన్నది. 27 నక్షత్రాలు మన జీవితాలను, మన మనస్సులను శాసించేటటువంటి 27 నక్షత్రాలు ఉన్నాయి, మానవ జాతిని శాసించేవి. మిగతా ప్రాణికోటికి శాసించేవి మిగతా నక్షత్రాలు ఉన్నాయి, మిగతా ఇవి ఉన్నాయి, వాటి గురించి మనం చర్చించుకోవటంలే. ఆ 27 నక్షత్రాలు తర్వాత ఇంకాస్త మీరు కిందకి చూస్తే 16 దళాలు కనిపిస్తాయి మీకు. కొన్ని చోట్ల ఆ దళాలలో పసుపు రంగు ఉంది, కొన్ని చోట్ల రంగు లేదు. దాని గురించి మీరు పెద్దగా పట్టించుకోకండి. ఉన్నవి 16 దళాలు. ఆ 16 దళాలు చంద్రుడి యొక్క 16 కళలు, అమావాస్య నుంచి పూర్ణిమ వరకు ఉండేటటువంటి చక్రవర్తిత్వాన్ని తెలుపుతాయి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు దాన్ని బట్టి భూమి మీద మీ యొక్క దశ తెలుస్తుంది, మీరు ఏ దశలో ఉంటారో. చాలా జాగ్రత్తగా పదాలను అర్థం చేసుకోండి. తర్వాత మెల్లిమెల్లిగా ఈ సూర్యగ్రహణం అయ్యే ముందు చాలా విషయాలు చెప్పేయాలి అనుకుంటున్నానని చెప్పాను కదా, అంచేది ఇవంతా చెప్పేసుకుంటూ పోతున్నా. తర్వాత ఇవంతా కూడా మనం విశ్వవిద్యాలయం అనేటటువంటి దాంట్లోంచి స్పష్టంగా ఓ సర్టిఫికేట్ లాగా, ఓ డిప్లొమా లాగా చదువుకుందాం మనం. కానీ ఇదంతా 20 ఏళ్ల బట్టి మనం చదువుకున్నాం. భారతీయులకి దీని గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదేమో, తెలుసేమో చాలా మందికి. అంచేత 27 నక్షత్రాలు పరిసరాలలో ఉన్నవి. మీరు కనుక గమనిస్తే 4 ద్వారాలు ఉన్నాయి, పైన 4 ఓపెనింగ్స్ ఉన్నాయి. అంటే జ్ఞానాన్ని మీరు 4 రకాలుగా పొందవచ్చు, దానికి 4 వేదాలు అంటాం మనం. జ్ఞానాన్ని వేదము అంటే జ్ఞానం అని, మళ్ళా వేదం అంటే పుస్తకం జోలికి వెళ్ళకండి. మీరు పుస్తకాల్లో ఉన్నటువంటి వేదం అవడికి పనికిరాదు. కానీ ఈ జ్ఞానము, ఈ వేదము అందరికీ పనికొస్తుంది. 4 రకాలైనటువంటి ఆ వేదాలు, 16 రకాలైనటువంటి చంద్రుడి కళతో లొంగిపోతుంది అమావాస్య నుంచి పూర్ణిమ వరకు, అమావాస్య నుంచి పూర్ణిమ వరకు. ఈ ప్రాకృతిక నియమ వ్యవస్థలో ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం అంటే రేపటి నుంచి, అంటే గ్రహణం దాటిన దగ్గర నుంచి, అమావాస్య, పూర్ణిమ, అష్టమి విశేషమైనటువంటి ఆధ్యాత్మిక సాధనలకు ఉపయోగిస్తాం. గుర్తుంచుకోండి, మనం ఆ రోజు ఆదివారమా, మనకి సెలవు ఉందా లేదా, మార్చాలి ఆ వ్యవస్థని. మనం భారతీయులకి ఇది చాలా ముఖ్యం. సండేస్, మండేస్, ట్యూస్డేస్, సెకండ్ సాటర్డేస్ ముఖ్యం కాదు, కానీ అది వీలుందా వీలు లేదా వీలు కలగ చేసుకుందాం మనం. అమావాస్య, పూర్ణమి, శుక్లపక్ష అష్టమి, కృష్ణపక్ష అష్టమి చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మొదటి అమావాస్య రేపు రాబోతున్నది చాలా రకాలుగా ఇంపార్టెంట్. అది మహాశివరాత్రి గురించి మనం చదువుకుంటూనే ఉంటాం. మనం మహాశివరాత్రి అమావాస్యకు ఒక రోజు ముందు వస్తుంది, చతుర్దశి రాత్రి. మనస్సు మెల్లిమెల్లిగా లయించబడుతుంది. ఆ మనోవిజ్ఞానము యొక్క శాస్త్రీయత, ఆ చక్ర భ్రమణము ఈ 16 దళాలు తెలుపుతాయి. దాని కిందన చూడండి, 12 దళాలు ఉన్నాయి. సాధారణంగా శ్రీచక్రంలో ఆ 12 ఉండవు. ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి అవి. అంటే శ్రీచక్రంలో ఋషులకి తెలియక కాదు, ఆ పూజా విధానంలో వాళ్ళు ఆ 12 పెట్టారు, కానీ అది మనకు గుర్తుండటానికి మనకి చాలా అవసరం కనుక, ఆ ద్వాదశ రాశుల్ని మనం ఉపయోగించుకోవటం చాలా ముఖ్యం కనుక, ఆ ద్వాదశ రాశి చక్రాన్ని, ఆ చక్రీయ భ్రమణము, ద్వాదశ రాశుల యొక్క చక్రీయ భ్రమణము తెలపటానికి దాని కింద ఉన్నటువంటి చక్రము, దాని కిందన 8 దళాలు ఉన్నాయి. 8 దళాలు 43 త్రిభుజాలను దాటి ఒక బిందువు దగ్గరకు వస్తుంది, సూర్యుడు. అందుకని దీనికి మహాకాల చక్రవర్తి యంత్రము అన్నాం. అంటే మొత్తము మన కాల వ్యవస్థ. కాలోస్మి లోకక్షయ కుట్ ప్రవృద్ధో. ఈ మొత్తము కాల వ్యవస్థను అవగాహన చేసుకుని ఆ ఋగ్వేద పరంపరలో ఈ ప్రాకృతిక నియమావళిని నేను అర్థం చేసుకుంటాను అన్నదే దాని వెనకాత రాయబడినటువంటి విషయము. చూసుకోండి, అక్కడ శ్రీ మహాకాల చక్రవర్తి వేద పరిషత్, యతీనాం బ్రహ్మా భవతి సారథి, ఋగ్వేదంలోని మంత్రం అది. శ్రీకృష్ణుడు అదే అన్నాడు, సిద్ధి సాయి అదే అన్నాడు, ఏ మహాపురుషుడున్నా ఈ మాటే అంటాడు. ఇందాక నేను చెప్పాను, ఈ క్లాస్ మొదలెట్టేక ముందు, రేపటి నుంచి తర్వాత తర్వాత తరగతుల నుంచి ఈ క్లాసుకి 20 నిమిషాలు ముందు వచ్చి ఆ విధమైనటువంటి ధ్యానంలో కూర్చున్న వాళ్లకే క్లాసులోకి అర్హత. తర్వాత తర్వాత సూర్యగ్రహణం తర్వాత, అంటే మీరు ముందు రావాలి, కూర్చోవాలి, మీతో పాటు నేను కూర్చుంటా, అందరం కలిసి యతీనాం బ్రహ్మా భవతి సారథి. ఋగ్వేదంలో 158 సూక్తము. ఆ సూక్తం కనుక మీరు చూస్తే దీర్ఘతమ్ముడు అనేటటువంటి ఒక ఋషి రాసినటువంటి సూక్తం అది. మమత మామతేయో అని తన్ని తాను చెప్పుకుంటాడు. అంటే మమత యొక్క పుత్రుణ్ణైనటువంటి నేను ఈ సాధన వల్ల, ఇప్పుడు నేను చెప్పినటువంటి మహాకాల చక్రవర్తి సాధన వల్ల ముసలితనంలోకి ప్రవేశించట. ఎప్పుడు? తన 111వ సంవత్సరంలో. అదనమాట ఆ కాల చక్రవర్తి యంత్రంలో మీ ఇష్టం అది. దాని తర్వాత అక్కడ దశమే యుగే అని ఉంది. అక్కడ యాక్చువల్ గా 111 అని లేదు, దశమే యుగే అంటే మీ ఇష్టం అది. 111 పక్కన ఎన్ని సున్నాలు పెట్టుకుంటారో మీ ఇష్టం ముసలితనం ప్రవేశించడానికి. చాలా విచిత్రమైనటువంటి మంత్రం అది. అంచేత ఏదో మామూలుగా దాన్ని చదివేస్తే చెప్పేగా ఓంకారం అందరూ అంటాం, కానీ ఓంకారం ఋషులు అంటారు. ఋషులు చెప్పేటటువంటి ఓంకారంలో సర్వేషామతి గురువు, గురువుల యొక్క గురువు అని దాని యొక్క వాల్యూ ఓంకారానికి. అలాగే ఈ వేద విజ్ఞానములో ఈ మహాకాల చక్రవర్తి యంత్రములోని కాలభ్రమణం యొక్క నియమాలు అర్థము చేసుకుంటూ మన లక్ష్యం ఏంటి? యతీనాం బ్రహ్మ భవతి సారథి. మన జీవిత విధానాన్ని లోపల ఉన్నటువంటి ఆ బ్రహ్మాండముల యొక్క న్యాయ వ్యవస్థ నుంచి ఇవన్నీ తిరుగుతున్నాయి. నేను చాలాసార్లు మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటా. ఒక యాక్సిడెంట్ రికార్డ్ కాలే ఇంతవరకు. మీకు ఆ సైజు చూస్తే యాటమ్ది అసలు మీరు ఊహించలేరు, కంటికి కనిపించదు కదా. అందులో 128 కణాలు కంటే ఎక్కువ కణాలు ఉన్నాయి. చాలా కణాలు అందులో లైట్ వేగం కంటే ఎక్కువగా స్పీడ్తో తిరుగుతూ ఉంటాయి. చాలా కణాలు, ఎంత చిన్న జాగా ఉంది కంటికి కనిపించినటువంటి ఆ పరమే వ్యోమన్ ఆ అంతరిక్షంలో. ఆ సూక్ష్మ కణాలు అంత వేగంతో తిరుగుతున్నా కూడా ఒక యాక్సిడెంట్ అవ్వదు. యాక్సిడెంట్ అయినటువంటి రికార్డు కూడా లేదు. యాక్సిడెంట్ అయిందంటే అటామిక్ ఎక్స్ప్లోజనే. ఒక పరమాణువులోని ఆ ఎలక్ట్రాన్ ఢీకున్నాయనుకోండి, ఆ ఢీకున్న చోట ఓ 10-15 కిలోమీటర్ల వరకు ఏం మిగలదు. ఇంకా అలాంటి సంఘటన ఎప్పుడైనా మీరు విన్నారా? ఎక్కడ యాక్సిడెంట్ జరగలే, ఎక్కడ నియమం గతి చెప్పలే. అలాంటి బ్రహ్మీ శక్తి, క్రియేటివ్ ఎనర్జీ, యతీనాం బ్రహ్మ భవతి సారథి, దాని గురించి కార్డు. ఈ కార్డును చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఇది మొత్తము మీ జీవిత వ్యవస్థను మార్చివేసేటటువంటి కార్డు ఇది. గమనించుకుంటూ ఉండండి, ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కార్డు తెచ్చుకోండి, లేకపోతే మీ ఇంట్లో ఉన్నప్పుడు ఇలా పెట్టుకోండి కార్డుని. ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా పెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే మీ ఐడెంటిఫికేషన్, ఇంట్లో ఉన్నప్పుడు మహాకాల చక్రవర్తి యంత్రం. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, మరి యంత్రాన్ని మేము ఎలా పూజించాలి మాస్టారు అని. ఇక్కడ కాదు పూజించాల్సిందే. ఈ మహాకాల చక్రవర్తిత్వం ఎక్కడ జరుగుతోంది? బాహ్య ప్రపంచంలో జరుగుతోంది, మీ శరీరంలో జరుగుతోంది. మీ శరీరంలో ఏం జరుగుతున్నదో దాన్ని మీరు పరిపూర్ణంగా అవగాహన చేసుకుంటే, మీ శరీరంలో జరిగేటటువంటి చిన్న చిన్న మార్పుల ద్వారా బ్రహ్మాండంలో మార్పులు కలగజేయవచ్చు. ఆ ట్రిక్. కానీ మీకు చాలాసార్లు చెప్పాను కదా, నువ్వు సబ్ ఇన్స్పెక్టర్కు ఆవిడకో లైసెన్స్ ఇచ్చి వాడికి ఆ పోస్ట్ ఇచ్చి రివాల్వర్ ఇచ్చేస్తామండి చేతికి. మరి రివాల్వర్ వచ్చిందని చెప్పి వాడికి కోపం వచ్చిన వాళ్ళందరినీ షూట్ చేసినట్టు ఎప్పుడైనా విన్నారా మీరు? మామూలుగా మామూలు కామన్ సెన్స్తో, మామూలు మనిషిగా, మామూలు కోరికలతో జీవిస్తున్నటువంటి వ్యక్తే వ్యవస్థకు అంతగా లొంగిపోతే, ఈ వ్యవస్థకు లొంగినటువంటి వ్యక్తి ఆ శక్తిని ఎప్పుడు కూడా దురుపయోగం చేసుకోడు. చేసుకోగలిగిన వాడు గ్యారంటీగా ఆ స్థితికి వెళ్ళడు. అందుకే రాక్షసులు ఎవరు కూడా భూర్భువస్వ దాటి వెళ్ళలేరు, మహా వరకు వెళ్లరు వాళ్ళు. ఎప్పుడున్న వాళ్ళ గందరగోళం అంతా ఎక్కడ అంటే భూర్భువస్వ ఈ మనోమయ కోశం వరకే వాళ్ల యొక్క వ్యవస్థ కానీ, వాళ్ల యొక్క అహంకారాలు కానీ, వాళ్ల యొక్క ప్రాకృతిక నియమాన్ని భంగపరిచేటటువంటి పరిస్థితులు కానీ జరుగుతాయి. ఇంచేత యతీనాం బ్రహ్మ భవతి సారథి తర్వాత ఏం చెప్తున్నాం అక్కడ మనం? ఆత్మరాజ్య స్థాపనకి నేను శాయశక్తులా కృషి చేస్తాను. ఆత్మరాజ్యం అన్నా రామరాజ్యం అన్నా ఒకటే, స్వరాజ్యం అన్నా కూడా ఒకటే. చాలాసార్లు అరవిందో ఈ మాట చెప్పాడు కానీ ఎవరికి అర్థం కాలే. భారతదేశ స్వాతంత్రానికి నిజంగా చాలా ముందు ఏమంటారు దాని ఇమోషన్ అత్యంత భావుకతతో పనిచేసి ఆఖరికి వైలెన్స్ను కూడా ఉపయోగించుకుని, హింసను కూడా ఉపయోగించుకుని స్వాతంత్రం పొందాలి, సాధించి తీరాలి భారతదేశానికి అనేటటువంటి ఐడియా ఉన్నటువంటి వ్యక్తి అరవిందో. కొన్ని కారణాల వల్ల భారతీయ యోగ దర్శనానికి వచ్చాడు. వచ్చాక స్వరాజ్యం అంటే ఏమిటి అని రాశాడు ఆర్టికల్. ఇదే ఇప్పుడు చెప్పిందే రాశాడు. చాలామంది ఏమనుకున్నారంటే అరవిందో వదిలేశాడు పాలిటిక్స్, భయపడిపోయాడు. భయపడిపోలేదు. నిజమైనటువంటి స్వరాజ్య స్థాపన, రామరాజ్య స్థాపన వేద విజ్ఞానంతో తప్ప జరగదు అని అప్పుడే అర్థం చేసుకున్నాడు ఆయన. రాశాడు కూడా చాలాసార్లు, ద ఇండియా ఐ డ్రీమ్ ఆఫ్ అని. ఆగస్ట్ 15th పాండిచ్చేరి దగ్గర ఉన్న 7 రేడియో స్టేషన్ నుంచి ఇండిపెండెన్స్ వచ్చాక బ్రాడ్కాస్ట్ చేస్తాడు. అందులో 5 పాయింట్స్ చెప్తాడు ఆయన, ఎలాంటి భారతదేశం గురించి నేను ఆలోచిస్తున్నాను అని. అది ఇప్పుడు మనం నిజం చేయగలిగేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ కాలచక్ర భ్రమణములో దానికి తగినటువంటి వసతులు ఏర్పడ్డాయి. కాలచక్ర భ్రమణములో ఒకసారి కాలము నిర్ణయించుకున్న తర్వాత జరిగేదేదో మీకు తెలుసు కదా, ఇంకా అదే జరుగుతుంది. మళ్లీ తిరిగి ఆ వేద విజ్ఞానము, మళ్లీ తిరిగి ఆ ఆత్మ యొక్క శక్తిని అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తుల యొక్క సముదాయము ఆటోమేటిక్ గా పెరుగుతుంది. అది తెలుసుకున్నాక మనం చేయవలసినటువంటి పని గురించి మాట్లాడుకుంటున్నాం మనం. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొట్టమొదటి స్టెప్ మనం ఇక్కడ తీసుకోబోతోంది ఏంటి అంటే, మన జీవిత విధానాలను ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తులు ప్రాకృతికమైనటువంటి నియమాలకు లోనయ్యేటట్టు జీవించాలి. దాన్ని జీవించడానికి మనం ఏం నియమాలు పెట్టుకున్నాం? త్రికాల సంధ్యావందనం. ఈ త్రికాల సంధ్యావందనం చేయటానికి ఎవరు అర్హులు? అది దాటి లోపలికి వచ్చిన వాళ్ళందరూ అర్హులే. వచ్చి చేయకపోతే మరేం చేయాలి? వాళ్ళని క్లాస్లో చదవకపోతే మరి చూసుకోండి, అది రేపటి నుంచి జరగబోయే గందరగోళాలు అవి. అంచేత త్రికాల సంధ్యావందనాన్ని మీరు చేయవలసిందే, ఆ కాలానికి చేయవలసిందే. కాలాతీతం అయిపోయింది మాస్టరు, భావాతీత ధ్యానం నేర్చుకుందాం కనుక కాలాతీతం చేస్తాం, ఒప్పుకోం. ఇనీషియేషన్ కొరకు ప్లస్ చెప్పాను కదా, ఇదంతా కూడా ప్రాక్టీస్ చేసుకుని సూర్యగ్రహణం దాటిపోయిన దగ్గర నుంచి చాలా క్రమ పద్ధతిలో మనం చేద్దాం. ఇది త్రికాల సంధ్యావందనం అన్నది ఈ క్యాంపులకు వస్తున్న వాళ్ళకి మస్ట్, నేర్చుకు తీరాల్సిందే. వాళ్ళు లెక్చర్లకు వచ్చేవాళ్ళకి మస్ట్ కాదు, కానీ వాళ్ళకు కూడా 20 నిమిషాలు ధ్యానం మస్టే. ఇక్కడికి వచ్చి లెక్చర్లు వినే ముందు 20 నిమిషాలు లెక్చర్ టైంకి ముందు రావాలి, కూర్చుని ఆ ధ్యానము. కానీ ఆ ధ్యానం అంటే మళ్ళీ అర్థం చేసుకోండి, నేను కూర్చున్నాను, నేను ధ్యానం చేశాను, నేను మంత్రజపం చేశాను. యతీనాం బ్రహ్మ భవతి సారథి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశిచ. నువ్వేమీ వ్యధ చెందవద్దు, నువ్వేమీ బాధ చెందవద్దు, నువ్వు ఏదైనా చేసుకో, ఎలాంటి పాపాలైనా చేసి ఉండుగాక నువ్వు, వాటన్నిటి నుంచి కూడా నేను మోక్షయిష్యామి మాశిచ. నువ్వేమీ బాధపడక్కర్లే, దాని నుంచి నేను నిన్ను బయటపడేస్తాను అని ఆయన అంటే నువ్వు నన్ను ఎలా బయటపడేస్తావు అన్నట్టు ఉంది మన ప్రవర్తన. చేసుకోకపోతే ఆయన మాత్రం ఏం బయటపడేస్తాడు? మా నాన్నగారికి దగ్గరికి పేపర్ వాల్యుయేషన్ వస్తుండే, నేను చాలాసార్లు చెప్పాను. నేను మా నాన్నగారు అలవాటు ఏంటి అంటే, వాడు పేపరు రోల్ నెంబరు రాసి లోపల 2-3 పేజీలు రాసినా వాడు పాస్ అయిపోతాడు. అలాంటి మా నాన్నగారి దగ్గర కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంచేదంటే అసలు ఏం రాయలేవాడు, తెలకాయతం ఇస్తే ఆయన దేని మీద మార్కులు వేస్తారు? సాధనా విధానంలోని స్వల్పమప్యస్య ధర్మస్య, ఏంటి ప్రకృతి యొక్క ధర్మము, ఏ ధర్మం గురించి చెప్తున్నాడు అక్కడ శ్రీకృష్ణుడు కానీ ఈ మహాత్ములు కానీ వాళ్ళు కానీ చెప్పేది ఏంటంటే, చాలా స్వల్పమైనటువంటి ధర్మం నువ్వు చేయి చాలు. త్రాయతే మహతో భయాత్, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు నీకు రాబోయేవి అయినా, జరిగిపోయిన వాటి గురించి మాట్లాడటంలే, అక్కడ రాబోయే వాటి గురించి చెప్తాడు. అందుకే పతంజలి యోగ సూత్రాల్లో కూడా మనం చదువుకునేది ఏంటి, హేయం దుఃఖమనాగతం, రాబోయే దుఃఖాలని మీరు ఖచ్చితంగా దాటేయొచ్చు, ఖచ్చితంగా మీరు ఏమైనా చేసి ఉండొచ్చు. ఈ పద్ధతి, ఈ స్వల్పమైనటువంటి అటెంప్ట్. మరి మేము చేస్తున్నాం మాస్టరు, మారలేదు, మీకు తెలియదు మీరు ఎంత మారారో, మీ జీవితాల్లో మీ కుటుంబాలలో ఈ విధమైనటువంటి దాంట్లో ఎంత అనూహ్యమైనటువంటి మార్పులు వచ్చాయో మీకు తెలీదు. అందువల్ల మీకు అనిపిస్తోంది ఏం జరగలేదని. చాలా మార్పులు జరిగాయి, చాలా మార్పులు జరగబోతాయి. కానీ కండిషన్ ఏంటి అంటే, ఇక్కడ జరిగేటటువంటి క్లాసుల్లో ఖచ్చితంగా మీరు 20 నిమిషాల ముందు రండి క్లాస్ టైంకి. ఆ 20 నిమిషాలు ముందు వచ్చి ఏం చేస్తారు? కళ్ళు మూసేసుకోండి. ఆ కళ్ళు మూసుకుని చెప్పింది వింటూ చేయమన్నా చేయండి, కళ్ళు మాత్రం తెరిచించకండి. ఏంటి మన వేద విజ్ఞానం చెప్పేది? రుచో అక్షరే పరమే వ్యోమన్. ఈ మొత్తము వేద విజ్ఞానము చక్రవర్తిత్వము, మహాకాల చక్రవర్తిత్వము, కాలము, కాలము యొక్క చక్రీయ వ్యవస్థ అంతా కూడా మీరు కళ్ళు మూసుకుని ఏ ఆలోచన లేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతే వచ్చే మౌనం ఉందే, అక్కడికి రండి ముందు. మీరు ఇంద్రియాతీతమైనటువంటి జ్ఞానం అది, మీ పంచేంద్రియాల ద్వారా ఆ జ్ఞానాన్ని మీరు పట్టుకోలేరు. అంచేత మీకేమనుభవం అవుతోంది అంటే ఏమీ లేదంటారు ఇక్కడ. అంచేత మనకి ఇన్నాటి వరకు మన సంస్కారాలన్నీ కూడా పంచేంద్రియాల జనితమైనటువంటి అనుభూతులు. ఈ క్షణంలో అశూన్యం ఉందే, మౌనం మీరు చూస్తున్నా, వింటున్నా, ఆలోచిస్తున్నా, ఆ మౌనం బ్యాక్గ్రౌండ్లో ఉంది కనుకే ఇవంతా మీరు చేయగలుగుతున్నారు. ఒక సినిమా తెర ఉంటే సినిమా తెర మీద ఎన్ని రకాలైనటువంటి బొమ్మలు మీరు చూడగలుగుతారు, హీరో హీరోయిన్లు డ్యూయట్లు చూడగలుగుతారు, వర్షం చూడగలుగుతారు, రక్తపాతం చూడగలుగుతారు, యాక్సిడెంట్లు చూడగలుగుతారు, మందిరాలు చూడగలుగుతారు, చిత్ర విచిత్రాలన్నీ కూడా ఆ మౌనము అనేటటువంటి తెర. అది పట్టుకోవాలి మీరు. అది పట్టుకున్నాక అన్ని కరెక్ట్గానే జరిగిపోతాయి. తొందరపడొద్దు, దానికి టైం ఇవ్వండి. అది ముఖ్యం మనకి. ఆ తెర, ఆ తెర మీదే మీ శరీరం అనేటటువంటి అలలేచింది, పక్కవాడి శరీరం అనే అలలేచింది, పృథ్వీ అనేటటువంటి గ్రహం అలలేచింది. కానీ ఆ తెర మీ శరీరం లోపల లేదు. చాలా జాగ్రత్తగా వినండి చెప్తున్నటువంటి మాటలు. ఆ గందరగోళం అంతా ఎక్కడైందంటే సాధనలో శరీరం లోపల వెతుకుతాం మనం. అంతేగా, తర్వాత చెప్తా. ఇంద్రియాతీతమైనటువంటి జ్ఞానము బయట నుంచి రావటం లే, లోపల నుంచి వస్తుంది మీకు. బయట లేదు ఇది. బయట ఉంటే ఈ పాటి పట్టేసుకుని ఉండేవాళ్ళు సైంటిస్టులు ఎప్పుడో. సోర్స్ ఎక్కడో మీ భాషలో లోపల నుంచి వస్తోంది, లేకపోతే మన భాషలో. కానీ దాన్ని ఏం చెప్తాం? సర్వవ్యాపకం అంటాం. అది లోపలుంటే సర్వవ్యాపకం ఎలా అవుతుంది? అది సర్వజ్ఞ, సర్వవ్యాపక, సర్వసమర్థ స్థితి అది. కాని పంచేంద్రియ గోచరము మాత్రము కాదు అది. డిఫికల్టీ అక్కడ వస్తోంది. కొంచెం ప్రయత్నించి ఒక్క దూకు దూకండి. ఎక్కడా నాకు తెలియదు ఎక్కడ దూకాలో, అదే లాగుతుంది మిమ్మల్ని. చెప్పంగా పెద్ద పూలు వస్తే మనం చేసేది ఏముంది, అదే చేస్తుంది. అక్కడ కనుక ఉండిపోతే మీరు ప్రయత్నపూర్వకముగా ఏ విధమైనటువంటి ఆధారము లేకుండా నిరాలంబు, ఆ నిరాలంబ స్థితి, దేని మీద ఆధారపడినటువంటి స్థితి, అత్యంత సూక్ష్మమైనటువంటి స్థితి. అనాదిగా యుగ యుగాలుగా అనేక మంది మహర్షులు, ఋషులు, దేవర్షులు వాళ్ళు సంపాదించిన మొత్తము శక్తి ఈ బిందువు నుంచి ఉంది. ఈ స్థితే అంత అద్భుతమైన స్థితికి మీరు కొంచెం శ్రమ పడితే కొన్నాళ్ళు ఒక రెండు మూడు నెలలు పొద్దున్న సాయంత్రం లాగించేస్తారు. కానీ ఈ క్వాలిటీతో, అందుకే ఒకళ్ళు చేసుకోవద్దు అనేది, కలిసి చేద్దాం అందరం. ఇంటి దగ్గర కుదరదు మీకు, మౌనం. ఊపిరి ఎలా పీల్చుకోవాలి మీ ఇష్టం, తల ఎలా పెట్టాలి మీ ఇష్టం, కాళ్ళు ఎలా పెట్టాలి, ఈ గందరగోళం మానేయండి. ఇంకా ఈ ఆలోచనలు మానేయండి. మీరు అప్పుడేం ఆలోచించాలి, ఆలోచన వద్దు, ఏమొద్దు, అది కష్టం అవుతుంది మనకి. అలవాటైపోయి ఏదో చేయటం, ఏమి చేయకుండా ఉంటే బోర్ కొడుతుంది అనమాట. అక్కడ కూడా ఏమీ వద్దు. ఏమీ శ్రమ వద్దు. శరీరాన్ని కూడా బిగదీసుకోక్కర్లే. మీరు ఎందుకు బిగదీసుకోవటం, ఏం లేదు, అలా ఖాళీగా ఉండటమే. రుచో అక్షరే పరమే వ్యోమన్, ఆకాశ స్థితి. ఆకాశంలో ఏ స్థితి ఉంది? ఆకాశం మీ లోపల ఉన్నటువంటి ఆకాశం, బయట ఉన్నటువంటి ఆకాశం, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆకాశం. అభావం, అభావం తెచ్చుకో, అర్థం చేసుకోండి. అందుకు ఇన్ని రకాలుగా చెప్పేది. ఏదో ఒక మాట మిమ్మల్ని అందులో తోసిస్తుంది. నిశ్చింతగా, నిర్వికల్పంగా, నిరాలోచనగా ఏమీ ఆలోచించొద్దు, ఏమీ వద్దు అసలు. ఒకవేళ ఏదైనా ఆలోచన వస్తే మీకు ఇచ్చినటువంటి మంత్రాన్ని ఒకసారి స్మృతిలోకి తెచ్చుకుని వదిలేయండి. మరి మాకేం మంత్రాలు లేదు, ఓంకారాన్ని మించిన మంత్రం ఏముంది అది అనుకోండి. జపం చేయొద్దు. మీరు మంత్ర జపం చేయటంలే, మంత్రము ఎక్కడ అంతం అవుతుందో, ధ్యానము ఎక్కడ అంతం అవుతుందో వేద అంతము. తగులుతుంది అది మీకు, ప్రయత్నించండి. అది మనస్సు చెదరగానే మళ్ళా మంత్రం ఉచ్చారణ చేసుకోండి, క్వాలిటీ పోగొట్టుకోకండి. ప్రయత్నం, పురుషార్థం, బ్రహ్మాండమైన పురుషార్థం ఇది, దీనిని మించిన పురుషార్థం లేదు. మనస్సు ఎప్పుడు గతి తప్పినా మంత్రోచ్చారణ చేసుకోండి, ఒకసారి లయం అయిపోండి, క్వాలిటీ పెంచుకోండి, ఆలోచనల వైపు వెళ్ళనివ్వకండి మనస్సుని. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ కూర్చుని డిస్టర్బ్ కాకండి. శరీరంలో ఏ బాధ ఉన్నా ఏ ఉన్నా మర్చిపోండి దాన్ని, అది అలా ఉంటుంది పక్కన పడి. ఏం ఆలోచించొద్దు, ఈ స్థితి మన జీవితాన్ని కంట్రోల్ చేయాలి. యతీనాం బ్రహ్మ భవతి సారథి. కళ్ళు మూసుకునే వినండి, ఈ నిర్విషయ నిష్కంప నిరాలోచనా స్థితి, ఏదో పేరు దానికి, మరి ఆ పేర్లకు అర్థమేం లేదు, ఉత్తునే చెప్పడమే ఈ పేర్లంతా. ఇక్కడే ఉండి మీరు అన్ని పనులు చేసుకోవాలి. ఆ స్థితి వల్లే మన మనుగడ సాగుతోంది, మన జీవితం సాగుతోంది, ఈ ప్రపంచం అలా నిలబడి ఉంది. ఈ విశాలమైనటువంటి సృష్టిని నియామకము చేసేటటువంటి స్థితి అది ఆకాశం. ఆ ఆకాశంలోనే ఈ గోళాలన్నీ తిరుగుతున్నాయి. ఆ ఆకాశంలోనే ఏదో ఉంది ఈ గోళాలన్నింటినీ వాటి వాటి వ్యవస్థలో తిరిగేటట్టు చేసేటటువంటి శక్తి ఎక్కడుండి ఉంటుంది? ఆకాశంలోనే ఉండుంటుంది. ఎక్కడో ఉంటే ఏం లాభం అది? ఆ సర్వవ్యాపకమైనటువంటి శక్తి, ఆ గోళాలు ఏ ఆకాశంలో పరిభ్రమిస్తున్నాయో, పరమాణువులోని ఎలక్ట్రాన్స్ ఏ ఆకాశంలో పరిభ్రమిస్తున్నాయో, మన శరీరాలు ఏ ఆకాశంలో తిరుగుతున్నాయో, మన పృథ్వీ గ్రహము ఏ ఆకాశంలో తిరుగుతోందో అదే ఆకాశం. ఖచ్చితంగా ఈ విశాలమైనటువంటి అనంత అనంత బ్రహ్మాండాలను, అత్యంత సూక్ష్మ కణాలను, పరిపూర్ణమైనటువంటి సువ్యవస్థతతో పాలించేటటువంటి నియమాలు కూడా ఆకాశంలోనే ఉన్నాయి. రుచో అక్షరే పరమే వ్యోమన్. అందుకు ఆ మౌనంలోకి వెళ్ళమనేది. వెళ్ళిపోయి అక్కడ మీరు వదిలేస్తే యతీనాం బ్రహ్మ భవతి సారథి. ఇంకా మీ జీవితాలు మీరు ఆలోచించక్కర్లే. భగవంతుడి కంటే ఎక్కువ గొప్పగా మీ జీవితాల్ని మీరు ఈ ఒక్క పని చేసి పెట్టేయండి సార్ భగవంతుడిని అంటాం. అంటే ఆయనకు తెలుసు వద్దు, ఆ మూర్ఖత్వం మనం ఇవాళ నుంచి చెయ్యొద్దు, వెళ్ళిపోదాం ఆ బ్రహ్మ దగ్గరికి. చతుర్ముఖ బ్రహ్మ గురించి నేను మాట్లాడటంలే, ఆ బ్రహ్మ గురించి ఋషులు వేదాల్లో మాట్లాడలే. ఈ అనంత చైతన్య సాగరము, ఈ ఆకాశీయ ఆకాశం కాదు, ఈ ఆకాశము కూడా ఒక జడ పదార్థమే. మన అనుభూతిలోకి వస్తోంది, మన ఇంద్రియాల్లోకి వస్తోంది అనుభూతి, ఆకాశం యొక్క అనుభూతి. అది బ్రహ్మ ఎలా అవుతుంది? అవదు, దాటండి దాన్ని. ఆకాశం వరకు మనం వెళ్ళగలం ఆ సూక్ష్మ తరంగాలలోకి, ఆ సూక్ష్మంలోకి. మరి ఆకాశాన్ని దాటాలి అంటే ఏం చేయగలం మనం? ఆకాశం యొక్క గుణము శబ్దము. ఆకాశము యొక్క గుణము శబ్దము. ఇంచేత ఆకాశాన్ని దాటాలి అంటే శబ్దాన్ని వినియోగిస్తాం, కనుక మంత్రాన్ని ఉపయోగిస్తాం. కానీ ఆ శూన్య స్థితిని దాటితే అతి సహజంగా మీరు ఆ ప్రకృతి యొక్క ధారలో పడిపోతారు. అందుకని స్వల్పం పడగలిగితే మళ్ళ వెనక్కి వచ్చేస్తాం, మళ్ళా భయపడిపోయి. భయపడకండి, కూర్చుందాం, ఏమైంది, దానికోసమేగా వచ్చాం. యతీనాం బ్రహ్మ భవతి సారథి. ఆకాశాన్ని శూన్య ప్రదేశాన్ని కాదు, ఏ అంతరిక్షమవుతే ఇన్ని వేల గోళాలను సువ్యవస్థితంగా నడిపిస్తోందో దానికి మనం సమర్పణ చేస్తున్నాం. ఖాళీ కాదు అది, అదే నడిపిస్తోంది సంపూర్ణ సృష్టిని. యస్మిన్ దేవా అధివిశ్వే నిషేధు. ఈ పరమే వ్యోమంలో, ఈ అంతరిక్షములో దేవతలందరూ నివసిస్తున్నారు. యస్తన్న వేద కిం రుచా కరిష్యసి. ఇది తెలియకపోతే ఆ ఆకాశం ఏం చేయగలుగుతుంది? మీ స్వప్రయత్నాలు వదిలేసి ఆ ఆత్మరాజ్యములోకి గెంతండి. ప్రతి ఋషి చేసింది ఇదే. దర్శిస్తాడు అక్కడ ఒక విశేషమైనటువంటి రుచి రుక్కుని, మీరు దర్శిస్తారు, అందరూ దర్శించేటటువంటి ఆ వేదము, అపౌరుషేయమైనటువంటి ఆ వేద విజ్ఞానము రుక్ అని పిలువబడుతుంది. అంచేత దీన్ని ఋగ్వేదీయ ఆత్మరాజ్య స్థాపన అని మనం పేర్కొన్నాం కార్డులో. ఆ మౌనము, ఆ అంతరిక్షము, మీలో ఉన్నటువంటి ఆ శూన్యము. శూన్యము కాదు అది, మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా, ఒకటే చెప్పటంలే నేను. మీకు అది అర్థమైపోతే చాలా సులభం అది, అది అర్థం కానంత వరకే మీకు గందరగోళం అది. ఏ ఆకాశములోని ధర్మాల వల్ల ఈ గ్రహాలన్నీ కూడా ఈ ఆకాశంలో తిరుగుతున్నాయో, ఆకాశంలో ఎందుకు తిరగలుగుతున్నాయవి? ఆకాశంలో వాటిని క్రమబద్ధతిలో తిప్పేటటువంటి ధర్మం ఉంది కనుక. ఆకాశంలో దానిని క్రమబద్ధమైనటువంటి గతిలో తిప్పగలిగేటటువంటి ధర్మము ఖచ్చితంగా శబ్దమే అయి ఉంటుంది. ఇంచేతంటే ఆకాశము యొక్క గుణము శబ్దము కనుక, అక్షరము కనుక. అందుకని దాన్ని శబ్ద బ్రహ్మన్ అన్నారు. అంచేత అక్కడ ఋషి ఋషి అంటేనే వాడి వాక్ సఫలం అవుతుందని. అంచేత ఆ మానసిక స్థితిలో ఉండి ఓ చిన్న కుర్రాడు కూడా ఏమన్నాడు, ఏ రాజు అవుతే నా తండ్రి మెడలో చనిపోయినటువంటి పాముని వేశాడు, వాడు వారం రోజుల లోపల తక్షకుని కాటి వల్ల చనిపోతాడు. ఆ తక్షకుడు ఎక్కడున్నాడు, ఆ మహాసర్పము ఏ తెలియదు వాడికి. కాని వాడు ఎక్కడున్నాడు, యతీనాం బ్రహ్మ భవతి సారథి, ఈ మౌనంలో ఉన్నాడు ఆ చిన్నకుర్రాడు. ఏమంటే అది జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలంటే ఆ స్థితిలో నువ్వు ఏదన్నా అది పిచ్చి మాట కాదు అని నేను చాలాసార్లు చెప్పాను. నేను ఋషుల యొక్క వాక్కులు దేశకాలాతీతమైనటువంటివి, చాలాసార్లు మనం దాని గురించి చర్చించుకున్నాం. కానీ ఇప్పుడు ముందు ఆ బ్రహ్మ దగ్గరికి వెళ్ళండి. ఆ సృజనాత్మకమైనటువంటి అపౌరుషేయమైనటువంటి అంతరిక్షములో సంపూర్ణ సృష్టిని నియమబద్ధంగా క్రమబద్ధంగా ఏ విధమైనటువంటి ఐశ్వర్యానికి లోటు లేకుండా, సృష్టిలో ఏ ప్రాణికి లోటు లేదు ఇంతవరకు. మనిషికే లోట్లు వస్తాయి, ఫ్యామిన్లు ఇవంతా, మిగతా ప్రాణులేవి ఆకలితో చచ్చిపోయినట్టు అక్కడ అడవిలో మనకి పడిపోయి కనిపించవు. మాస్ హంగర్ స్ట్రైక్లు అవి ఏం కనిపించవు అక్కడ. ఆనంద సకలైశ్వర్యముల యొక్క సంపద ఆ మౌనంలో ఉంది. దాన్ని మనం వదులుకుంటే, నాకు టైం లేదు మాస్టర్ చేయటానికి.